నమస్కారం. శ్రీ గురు చరిత్ర 33వ అధ్యాయం 34వ అధ్యాయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. రుద్రాక్షల యొక్క మహాత్యాన్ని ఈ అధ్యాయాలు వివరిస్తాయి. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుణ్ణి దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అంది, స్వామి, నిన్న నేను శోకిస్తూ ఉన్నప్పుడు ఒక యోగీశ్వరుడొచ్చి నాకు ధర్మాన్ని ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు. ఆయనెవరు? ఆయన చెప్పినట్టు చేయబట్టి మాకింతటి మహాద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అంది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకొచ్చాం. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికి అవి ప్రసాదించాం. వాటి మహాత్యం వల్లే నీకెట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనక వాటి మహాత్యాన్ని వివరిస్తాము అంటూ ఇలా చెప్పసాగారు. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకు 16 శిఖలో 1, చేతులకు 24 మెడలో 32, శిరస్సును 42, చెవులకు 12, కనులకు 1, వక్షస్థలంలో 108 రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది. ఏకాదశి రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షల్లో ఏకముఖి జన్మ రాహిత్యాన్నే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు వేసుకోక రుద్రాక్షలను మాత్రమే ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయన్ను పూజించి ఈ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమిటో చెప్పమని ప్రార్థించాడు. అందుకు ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలైన మహానంద అనే ఒక వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు. స్వేచ్ఛారణిగా జీవించక పెద్దల వల్ల సకల ధర్మాలు తెలుసుకుని దానధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె నిత్యము అలంకరించుకుని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో 1 కోడిని 1 కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడైన ఒక వైశ్యుడు ఆమె ఇంటికొచ్చాడు. అతని ఒంటి మీద విభూతి, చేతులకు రత్నకంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగం ఉన్నాయి. దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చుని, మహాసౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తాను అన్నాడు. అందుకు ఆ వేశ్య సంతోషించి 3 పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలను అని తన సఖిచేత చెప్పి పంపింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీలకు వెళ్లే వేశ్యకది ఎలా సాధ్యమని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహం అక్కర్లేదు, నేను త్రికరణ శుద్ధిగా 3 పాతివ్రత్యాన్ని అవలంబించగలనని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వయసుడు ఆ శివలింగాన్ని ఆ చేతికిచ్చి, ప్రేసి, ఇది నాకు ప్రాణంతో సమానం, దీనికి ఏమన్నా అయితే నేను చనిపోతాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అది ఏమి చిత్రమో గాని నాట్య మండపం క్షణంలో భస్మం అయిపోయింది. ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక తెలిసి వయసుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, ఇక నేను బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటల్లో దూకాడు. అతని వెంట ఆ వేశ్య కూడా నాథ అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ననుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యమైన నీకు ఇదేం వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవీ పట్టించుకోక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించవలసిన నాకు ఇదే ధర్మం. నేనిప్పుడు సహగమనం చేయకపోతే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మాన్ని నేను పాటిస్తే అందరూ తరిస్తారు. మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టమని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే పరమశివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుడి రూపంలో వచ్చాను. నీకిచ్చింది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీకిష్టమొచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకీ ముల్లోకాల్లో ఎట్టి భోగం అక్కర్లేదు. నాకీ సంసార బంధాన్ని తొలగించి శాశ్వతమైన శివసాయుజ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి, కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వల్ల శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యం చెప్పనలివి కానిది. కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు. ఆ కథ విన్న రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది, కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెల్పమని మరీ మరీ కోరగా అప్పుడు ఆ మహర్షి, నాయనా, ఇప్పటి నుంచి 8వ రోజున వారు మరణించాల్సి ఉంది అన్నాడు. అది విని రాజు అతని పరివారం ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు, భయం లేదు, శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్థాలను ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుంచి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాల్లో సుఖం, అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలన్నీ అధర్మం నుంచి పుట్టినవే. వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి. కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడి ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వ పాపహరం. పూర్వం రుద్రమంత్రం యొక్క జలప్రభావం వల్ల పాపులు కూడా పరిశుద్ధులవడం వల్ల యమధర్మరాజు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మధాంధులు, తామసులు, భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రాన్ని జపించేవారి దగ్గరికి నీ దూతలు వెళ్లనే కూడదు. అల్పాయువు కలిగిన వారు కూడా దానివల్ల దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడాల్సి ఉంది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువల్ల వారు ధర్మాత్ములై సర్వ సంపదలతో కలకాలం జీవించగలరు అని ఆ విధానాన్నంతా వివరించి చెప్పాడు. ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్ర గానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించాడు. నిత్యము ఆ అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్ర మంత్రజలం వారి మీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి, బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమేసి ఈ రాజకుమారును బ్రతికించారు అని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి, ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని, అది తప్పితే పూర్ణ ఆయుర్ధాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయాన్ని తెలిపాడు. అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి. కనుక ఓ నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు. ఇంతటితో 33, 34వ అధ్యాయాలు సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.